the voice of India. Mind Media, the voice of India.
Mind Media, the voice of India. ఇది భారతీయ స్వరం.
మైండ్ మీడియా శ్రోతలకి శుభస్వాగతం పలుకుతోంది మీ ఆర్చే వెన్నెల. చిత్రం భళారవి చిత్రం కార్యక్రమానికి మామూలుగా అయితే మనకెవరన్నా కొంచెం షుగర్ కోటెడ్గా అబద్ధాలు చెప్పినా, లేకపోతే అంత నొప్పించకుండా ఏదో మామూలుగా మాట్లాడినా కూడా మనకి చాలా హ్యాపీగా అనిపిస్తుంది. దట్ షుడ్ నాట్ బి దేర్, బట్ అదే నిజం. ఎవరైనా సరే ట్రాన్స్పరెంట్గా ఉండి మనకి అన్ని నిజాలే చెప్తూ ఉంటే గనక మనకి అస్సలు నచ్చదు. కొంచెం ఆ షుగర్ కోటెడ్ ఇది ఉండాలి. ఇప్పుడు సపోజ్ ఒక డ్రెస్ వేసుకున్నాం, ఇది ఎలా ఉంది నాకు అని అంటే చాలా బాగుంది అని అంటే మనం హ్యాపీగా ఫీల్ అవుతాం. నిజంగా బాగాలేకపోయినా సరే, ఒకవేళ బాగాలేనప్పుడు బాగాలేదని చెప్పారనుకోండి, అసలు టేస్ట్ లేదు, పాడలేదు, అసలు ఈ డ్రెస్ ఎంతమంది అసలు కావాలి కావాలని అడిగారు తెలుసా, మనీష్ మల్హోత్రా డిజైన్ చేసింది, ఇది ఒక డిజైనర్ పీసు, నాకు తప్ప ఇంకెవ్వరికీ లేదు, అది ఇదనికి మనం లక్ష రకాలు చెప్తాం. ఏదో ఈ మధ్య లాక్డౌన్ వల్ల అలా కొంచెం లావయ్యాను కానీ, లేదా అసలు ఈ డ్రెస్ నాకు పర్ఫెక్ట్ సెట్ అవుతుంది, ఇలా ఎన్నెన్నో కారణాలు మనకి మనమే వెతుక్కుంటాం. అదే గనక ఒక్క ముక్కతో పోతుంది బాగుంది అని అంటే, సో బాగాలేదు అనేసరికి మనం ఇంత డిఫెన్స్ ఆడతాం అన్నమాట, డిఫెండ్ చేసుకుంటాం మనల్ని మనం, ఇది నేను ఎందుకు సెలెక్ట్ చేసుకున్నాను అనే విషయం మీద. యాక్చువల్గా నిజానికైతే అవన్నీ వాళ్ళకి అక్కర్లా, కానీ మనమే చెప్తాం. అలాగే బాగుంది అన్నప్పుడు మటుకు ఇంకా మళ్ళీ మారు మాట్లాడకుండా హ్యాపీగా అమ్మయ్యా అనుకుంటాం. ఇలాంటి చిన్న విషయాల్లోనే ఇలా ఉన్నప్పుడు ఏదైనా ఒక పెద్ద విషయానికి వాళ్ళు సరేలే కరెక్టే ఇది సరేలే అని కూడా కాదు, యా నువ్వు చెప్పింది కరెక్ట్ అని అంటే మనకి ఇంకా ఆన్ క్లౌడ్ నైన్ అనమాట. అది ఎవరైనా సరే బాస్ దగ్గర నుంచి మొదలు పెడితే, బిజినెస్ డెవలప్మెంట్కి ఏదైనా ఐడియాస్ ఇవ్వమంటే మనము ఫలానా ఫలానా అని చెప్తాం. అహే ఇది అంత పెద్ద గొప్పగా లేదు అని అంటే వీడికి ఐడియాలు రావు, మనం ఇస్తే తీసుకోడు, అది ఇది అని చెప్పి ఇంకా మనం ఓ అసలు తిట్టేసుకుంటూ ఉంటాం. మనం చెప్పిన ఏ ఐడియా అయినా సరే చాలా బాగుంది, వీ షుడ్ రియల్లీ థింక్ అబౌట్ ఇట్ అన్నాడు అనుకోండి, అది అనిపిస్తుంది మనకి సూపర్, అసలు మనం ఏం చెప్తే అంత, ఎంత చెప్తే అంత బాస్కి అన్న ఫీలింగ్లో ఉంటాం. సో ఎవరైతే యథార్థాలు మాట్లాడతారో, సార్ అసలు మన మార్కెట్ చాలా డౌన్లో ఉంది, మన ప్రోడక్ట్కి అసలు బయట డిమాండే లేదు అది అనని ఎవరైనా యథార్థం చెప్తే ఇంకా మామూలుగా ట్రిగర్ అవ్వదు కోపం. కోపం అనుకోండి, ఈగో అనుకోండి, ఏదన్నా అనుకోండి, ఇంకా మీటింగ్ నుంచి బయటకు పంపించే సందర్భాలు కూడా ఉంటాయి, అంటే అర్థం చేసుకోండి. సో ఏ తర్వాత చెప్పొచ్చేది ఏంటంటే, ఒక సామెత ఉంది చూసారా, యథార్థవాది రాజవిరోధి అని, అది కరెక్ట్. అది రాజానే కాదు, ఇవాళ రోజున మనకన్నా పెద్దవాళ్ళు లేదా మనం ఎవరికైతే ఆన్సరబుల్ వాళ్ళు తొందరగా ఒప్పుకోరు అది యథార్థమైనా సరే, అలాంటి ప్రాబ్లమ్స్ చాలా వస్తాయి. సో అలాంటి ఒక సిచ్యువేషన్ గురించే ఇప్పుడు నేను చెప్పబోయేది. ఏం జరిగిందంటే, జాన్ ప్యాటన్ డేవిస్ జూనియర్ అనే ఒక అమెరికన్ డిప్లొమాట్ ఒక బయోగ్రఫీ రాసుకున్నారు, చైనా హ్యాండ్ అని. సెకండ్ వరల్డ్ వార్ తర్వాత మావోని విస్మరించడం తగదు అని చెప్పి హితవు చెప్తూ తన అమెరికా దేశానికి చైనా గురించిన క్షేత్ర వాస్తవాలు చెప్పి అతను ఎన్ని కష్టాలు పడ్డాడో ఆ చైనా హ్యాండ్ అనే బుక్ చదివితే తెలుస్తుంది. అయితే ఆ బుక్ గురించి చెప్పే ముందు అసలు ఆ విషయం మనకు అర్థం కావాలంటే కొంచెమైనా చైనా గురించిన కొద్దిగా చరిత్ర మనకి తెలియాలి. ప్రజల్ని బాగా ఉత్తేజపరిచి విప్లవం తీసుకొచ్చి చైనా చక్రవర్తిని గద్దె నుంచి దింపేసిన డాక్టర్ సన్ యట్ సేన్ కొమింటాంగ్ అనే తన ఉద్యమం పేరుతోటి ప్రభుత్వాన్ని ఏర్పరిచి దాంతో ఈ భూ సంస్కరణలు అవన్నీ చేపట్టాడు. అతనికి చైనా కమ్యూనిస్టులు మద్దతు ఇచ్చి గవర్నమెంట్లో వాళ్ళు కూడా చేరారు. సన్యట్ చనిపోయిన తర్వాత అతని స్థానంలో వచ్చిన చాంగ్ కై షేక్ కమ్యూనిస్ట్ వ్యతిరేకి, చాలా కుటిలుడు, పాశ్చాత్య దేశాలకి ఆప్తుడిగా మెలుగుతూ వాళ్ళకి నచ్చని భూ సంస్కరణలని పక్కన పెట్టేశాడు. అయితే అప్పటికే రష్యాలో కమ్యూనిస్ట్ గవర్నమెంట్ ఏర్పడింది. చైనా కూడా ఆ దోవన పడిపోకుండా చాంగ్ ఆపుతాడు కదా అని చెప్పి అమెరికా లాంటి దేశాలు అతనికి సపోర్ట్ చేసినాయి. అయితే ఆ పద్ధతి మరి కమ్యూనిస్టులకు నచ్చదు కదా, ఆబ్వియస్లీ నచ్చలేదు. చాంగ్ని వ్యతిరేకిస్తూ గవర్నమెంట్ నుంచి తప్పుకున్నారు. ఇంతలో సెకండ్ వరల్డ్ వార్ వచ్చింది. చైనాకి ఆగర్భ శత్రువైనటువంటి జపాన్ పర్ల్ హార్బర్ మీద బాంబ్స్ వేసి అమెరికాని యుద్ధంలోకి లాగింది. జపాన్ని ఇటు నుంచి ఎదుర్కోవాలంటే చైనాయే కరెక్టు అని అనుకొని అమెరికా కొమింటాంగ్కి, కమ్యూనిస్టులకి ఇద్దరికీ ఆర్మ్స్ ఇచ్చింది, అదే ఆయుధాలు. అయితే కొమింటాంగ్ సైన్యం కంటే కూడా కమ్యూనిస్టులు చిత్తశుద్ధితో పోరాడుతున్నారని గమనించి వాళ్ళకి ఎక్కువ ఆయుధాలు ఇచ్చింది అమెరికా. తను యుద్ధంలో దిగేటంత వరకు కూడా రష్యా కమ్యూనిస్టులకి బోల్డ్ ఆయుధాలు ఇచ్చింది. అమెరికా జపాన్ మీద ఆటం బాంబ్ వేయడంతో జపాన్ కాస్త ఓడిపోయింది. నార్త్ కొరియా నుంచి, మంచూరియా నుంచి తన సైన్యాన్ని వెనక్కి రప్పించింది. అప్పుడు రష్యా వాటిని ఆక్రమించి చైనా కమ్యూనిస్ట్ పార్టీ పరం చేసింది. ఇటు అమెరికా సహాయంతో కొమింటాంగ్ గవర్నమెంట్ మధ్య చైనా, సౌత్ చైనా ప్రాంతాలని తన అధీనంలోకి తెచ్చుకుంది. చైనా కమ్యూనిస్టు పార్టీని అడ్డుపెట్టుకుని రష్యా చైనాలో తన పలుకుబడి పెంచుకుందామని చూసినట్టే చాంగ్ కై షేక్ని అడ్డుపెట్టుకుని అమెరికా చైనాని తన గుప్పెట్లోకి తెచ్చుకుందాం అనుకుంది. మరి అలాంటప్పుడు కమ్యూనిస్టులతో ఎలా వ్యవహరించాలి? జపాన్ ఓడిపోయింది కాబట్టి ఇక కమ్యూనిస్టులకు ఆయుధాలు ఇవ్వక్కర్లేదు, అలాగే కమ్యూనిజం వ్యాప్తి నివారించాలి అంటే చాంగ్ కై షేక్ని దువ్వాలి, కమ్యూనిస్టుల్ని కూడా దారిలో పెట్టుకోవాలి. ఎలా? ఇది యుద్ధం తర్వాత అమెరికా ముందున్నటువంటి సమస్య. తన విదేశాంగ శాఖలో ఉద్యోగి అయిన చైనా నిపుణుడు జాన్ ప్యాటర్న్ని వాళ్ళు కన్సల్ట్ చేశారు. సో దట్ తను, తనకి ఐడియా ఉంది, సో ఎలా గ్రిప్లో పెట్టుకోవాలనేది తను కరెక్ట్గా చెప్తాడు అని. మరి జాన్ ప్యాటర్న్ నేపథ్యం కూడా కొంచెం తెలుసుకుంటే బెస్ట్ కదా అలాంటప్పుడు, దాని గురించి కూడా చెప్పి ఆ తర్వాత ఎందుకు అసలు ఈ యథార్థవాది రాజవిరోధి అన్నటువంటి ఒక సామెతకి ఈ కథకి సంబంధం ఏంటో చెప్తా. బట్ ఇవన్నీ చెప్పే ముందు ఒక చిన్న విరామం తీసుకుందాం.
Yeah. నేను మీ చిత్ర అండ్ యు ఆర్ లిసనింగ్ టు మైండ్ మీడియా ద వాయిస్ ఆఫ్ ఇండియా. ఇది భారతీయ స్వరం.
మైండ్ మీడియా యూట్యూబ్ ఛానల్. టెక్నాలజీ ఎంతగా ఎదిగింది, సీసా మూత తీయడం మొదలు వీసా అప్లికేషన్ నింపడం వరకు ఒక్కటేమిటి, ప్రతిదీ అరటిపండు వలచి చేతిలో పెట్టినట్టు చెప్పే యూట్యూబ్ లో మైండ్ మీడియా కార్యక్రమాల్ని కూడా పొందుపరిచారు. కరెంట్ అఫైర్స్, టెక్నాలజీ, సినిమాలు, ఆధ్యాత్మికత, ఇంకా రకరకాల అంశాల గురించిన మాటలు, పాటలు, విశ్లేషణలు, చర్చలు పొందుపరిచే సరికొత్త వీడియోల కోసం మైండ్ మీడియా యూట్యూబ్ ఛానల్ youtube.com/mindmediaకు వెళ్లి సబ్స్క్రైబ్ చేయండి. ఇంకా ఏ చిన్న డీటెయిల్ మిస్ అవ్వరు. మైండ్ మీడియా, ది వాయిస్ ఆఫ్ ఇండియా. ఇది భారతీయ స్వరం.
మైండ్ మీడియా, ది వాయిస్ ఆఫ్ ఇండియా. ఇది భారతీయ స్వరం.
మైండ్ మీడియా శ్రోతలకి పునఃస్వాగతం పలుకుతోంది మీ ఆర్జే వెన్నెల, చిత్రం భళారే విచిత్రం కార్యక్రమానికి. సో జాన్ ప్యాటన్ డేవిస్ జూనియర్ అనే అతను చైనా హ్యాండ్ అనే ఒక బుక్ రాయడం వల్ల, అంటే బయోగ్రఫీ టైప్లో రాయడం వల్ల, మొత్తానికి అతను రాజవిరోధి అయ్యాడు. ఎందుకు, ఎలా అనే విషయం గురించి చెప్తూ, చైనాలో కమ్యూనిజంని వ్యాపించకుండా చెయ్యాలి అని అంటే, కమ్యూనిస్టుల్ని దారిలో గ్రిప్లో పెట్టుకోవాలంటే, సెకండ్ వరల్డ్ వార్ తర్వాత అమెరికా తన విదేశాంగ శాఖలో ఉద్యోగి అయినటువంటి చైనా నిపుణుడు జాన్ ప్యాటన్ని కన్సల్ట్ చేశారని చెప్పాను. ఈ జాన్ ప్యాటన్ డేవిస్ జూనియర్ అనే అతను తండ్రి అమెరికాలో పుట్టినటువంటి క్రిస్టియన్ మిషనరీ. మత వ్యాప్తి కోసమని చెప్పి చైనాలో ఉన్నప్పుడు జాన్ పుట్టాడు. చదువంతా అమెరికాలోనే. అమెరికన్ గవర్నమెంట్లో ఫారిన్ సర్వీసెస్లో చేరితే చైనాలో పోస్టింగ్ ఇచ్చారు. జనరల్ జోసెఫ్ స్టిల్వెల్ వద్ద స్పెషల్ డిప్లొమాటిక్ అటాషీగా నియమించారు. జనరల్ జోసెఫ్ చైనా, బర్మా, ఇండియా సైన్యాలకి కమాండర్. అయితే ఆ దీంట్లో ఏంటంటే చాంగ్కి చీఫ్ ఆఫ్ స్టాఫ్ కూడా తనే. చైనాలో ఏంటంటే అమెరికన్ రాయబారిగా ఉన్న ప్యాట్రిక్ కూడా ఈ చాంగ్ అంటే చాలా ఇష్టం. ముందు ఈ ప్యాట్రిక్ గురించి కూడా తెలుసుకుందాం. అతను యుఎస్లో ఆయిల్ వ్యాపారి. చైనా గురించి అసలు ఏం పెద్ద తెలియదు. అమెరికా అధ్యక్షుడు ఫ్రాంక్లిన్ రూజ్వెల్ట్కి కూడా చైనా గురించి పెద్ద ఐడియా లేదు. అందుకని చాంగ్కి మద్దతు ఇవ్వాలని వాళ్ళు అనుకున్నారు. కమ్యూనిస్టుల్ని అతని పాలన కిందకి తీసుకురాగలము అని కలలు కన్నారు. రాయబార్ కార్యాలయంలో ఉన్నటువంటి జాన్ ప్యాటన్ ఈ అంచనా తప్పు అని వాదించాడు. తన గవర్నమెంట్కి లెటర్స్ కూడా రాశాడు. నేను మావో చౌ ఎన్ లైలని వెళ్ళి కలిసి స్వయంగా మాట్లాడాను. వాళ్ళకే సపోర్ట్ ఉన్నది, ప్రజల సపోర్ట్ అంతా. అమెరికా వాళ్ళని ఆదుకోకపోతే, చాంగ్ని గుడ్డిగా సమర్థిస్తే మావో ఇష్టం లేకపోయినా స్టాలిన్ దగ్గరికి చేరతాడు. అప్పుడు చైనాతో అమెరికా శాశ్వతంగా స్నేహాన్ని కోల్పోతుంది అని హెచ్చరించాడు. బట్ యుఎస్ గవర్నమెంట్ ఆ మాట వినలా. అదేంటది, నిన్నటిదాకా మనమే కదా ఆయుధాలు ఇచ్చింది, సహాయం చేసింది. సో కమ్యూనిస్టులు మన మాటకి విలువిచ్చి కుమింటాంగ్తో కలిపి సంకీర్ణ ప్రభుత్వంలో చేరతారు అని భ్రమపడింది. ఆయుధాలకి థ్యాంక్స్, కానీ మీరు అడిగిన ప్రత్యేక వ్యాపార సదుపాయాలని మేము అంగీకరించలేము అని మావో చెప్పాడు. కమ్యూనిస్టులతో పొత్తుకి చాంగ్ అంగీకరించకపోగా 1946 జూలై నుంచి కమ్యూనిస్టు స్థావరాల మీదే దాడి స్టార్ట్ చేశాడు. జాన్ ప్యాట్రిక్ సలహాకి వ్యతిరేకంగా అమెరికా ఆ దాడిని సపోర్ట్ చేసింది. సోవియట్ రష్యా కమ్యూనిస్టులకి కొండంత అండగా నిలబడింది. యూరోప్ దేశాల తొత్తుగా మారడమే కాకుండా జపాన్ దాడిని సమర్థవంతంగా ఎదుర్కోలేకపోయిన చాంగ్ కై షేక్ని చైనా ప్రజలు అసహించుకున్నారు. ఏహే, మాకు అసలు అక్కర్లేదు నువ్వు అన్నట్టుగా వాళ్ళంతా కమ్యూనిస్టులకే సపోర్ట్ చేశారు. ఫలితంగా 3 ఏళ్ల పాటు జరిగిన అంతర్యుద్ధంలో మావో గెలిచాడు. 1949 అక్టోబర్ 1న పీపుల్స్ చైనా రిపబ్లిక్ని ఏర్పాటు చేశాడు మావో. చాంగ్ కై షేక్ ఫార్మోజా ద్వీపానికి పారిపోయి ఆ ఫార్మోజా ద్వీపం నుంచే తనదే అసలైన చైనా ప్రభుత్వం అని చెప్పుకోవడం మొదలుపెట్టాడు. అక్కడి నుంచి చెప్పుకుంటే ఎవరు మాత్రం వింటారు? పీపుల్స్ పార్టీ ఎప్పుడైతే ఆవిర్భవించిందో ఇక దానితో అమెరికా గగ్గోలు పెట్టేసింది. పీపుల్స్ చైనా ఏర్పడంగానే అదేంటి, యుద్ధ సమయంలో మన నుంచి ఆయుధాలు తీసుకున్న కమ్యూనిస్టులు పార్టీ ఫిరాయిస్తారా? రష్యాకి విజయము, మనకు అపజయమా? అండ్ మెయిన్ ఏంటంటే క్రూషియల్ థింగ్, మన రాయబార కార్యాలయం గుడ్లప్పగించి చూస్తూ ఉన్నది అని ప్రజలు నిలదీశారు. వెంటనే అమెరికన్ గవర్నమెంట్ మన రాయబార కార్యాలయంలో దేశద్రోహులు ఉన్నారు, వాళ్ళు అంతరంగంలో కమ్యూనిస్టులు, ఖచ్చితంగా వాళ్లే మనల్ని తప్పుదోవ పట్టించారని జాన్ ప్యాట్రిక్తో సహా కొంతమంది పేర్లని చెప్పారు. అప్పటి రోజుల్లో కమ్యూనిస్టులు అంటే అమెరికాలో అసలు ఒక రకమైన జ్వరం వచ్చేసేది. మెక్ కార్తీ అనే సెనేటర్ కనబడిన ప్రతి వాడిని కమ్యూనిస్టును ఆరోపించడం, గవర్నమెంటు ప్రజలు వాళ్ళని వెంటాడి మరీ వేధించడం, అలాంటివన్నీ జరిగినాయి. యాక్చువల్గా చార్లీ చాప్లిన్ కూడా అదేవిధంగా అమెరికా నుంచి తెరమేయబడ్డాడు. జాన్ ప్యాట్రిక్ని 1954 నవంబర్లో ఫారిన్ సర్వీస్ నుంచి తొలగించేసి అతని మీద ఎన్క్వైరీ వేశారు. ఒకదాని తర్వాత ఒకటి అలా వరస పెట్టి ఎన్క్వైరీలు జరుగుతూనే ఉన్నాయి. 8 విచారణలు జరిగినాయి అట్లా. బట్ ఆఫ్కోర్స్ ఒక్కటి కూడా అతన్ని దోషిగా నిలబెట్టలేకపోయింది. 9వ విచారణ జరిపించి అతనికి వివేకము ఇంగితము లోపించినాయని చెప్పి తేల్చారు. దాంతో జాన్ ప్యాట్రిక్ ఒళ్ళు మండి, నేను రాజీనామా ఇవ్వను, రిటైరు అవ్వను, పెన్షను తీసుకోను, ఏం చేస్తారో చేసుకోండి అని ప్రకటించి ఒక ఫర్నిచర్, మన బిజినెస్ చేసే వాళ్ళు ఉంటారు కదా, అలాంటి ఒక ఫర్నిచర్ వ్యాపారిగా సెటిల్ అయిపోయాడు. అసలు ఇంతకీ కథకి ముక్తాయింపు ఏంటంటే, అమెరికా పీపుల్స్ చైనాని కాకుండా చాంగ్ కై షేక్ ఫార్మోజాలో ఏర్పరిచినటువంటి దాన్నే చైనాగా గుర్తించినంత కాలం గుర్తించి చివరికి నిక్సన్ కాలంలో దాన్ని కూడా పక్కకి నెట్టేసి మావో చైనానే అసలైన చైనాగా గుర్తించింది. ఇప్పుడు ఆ చైనానే అమెరికాకి ఆక్సిజన్ అందిస్తుంది. బట్ ఇదంతా 70 క్రితమే ఊహించినందుకు గాను జాన్కి శిక్ష పడింది పాపం. దిస్ ఈజ్ హౌ ఇట్ వర్క్స్. ఇప్పుడు చెప్పండి, యథార్థవాది రాజవిరోధి అన్న సామెత కరెక్టా కాదా? తన అన్ని వాస్తవాలు చెప్పినందుకే కదా తనకు అంత ప్రాబ్లం అయింది. కాక మామూలుగా అయితే కనుక సరేలే గవర్నమెంట్ ఏం చెప్తే అదే అన్నట్టుగా ఉండుంటే ఈ ప్రాబ్లం వచ్చేది కాదు తనకి. బట్ తను చెప్పిందే వాస్తవం అసలు మొత్తం కూడాను. కానీ ఎప్పుడైనా సరే ఒక పదవిలో ఉన్నవాళ్ళు అంత తొందరగా దేన్ని నమ్మరు, ఎంత వాస్తవాలు చెప్తున్నా కూడా నమ్మరు, అదే ప్రాబ్లం. ఇలాంటి క్లిష్ట, ఇప్పుడు మనకు కూడా అంతే కదా, సాధారణంగా ఎవరైనా సరే క్లిష్ట సమయాల్లో అలా వద్దు ఇలా చెయ్యి అని అన్నాం అనుకోండి, నువ్వెవరు నాకు చెప్పడానికి అంటారు, వెరీ సింపుల్. బట్ ఆ తర్వాత వాళ్ళకే అర్థమవుతుంది ఆ విషయం, అవును కరెక్టే ఇలా చేస్తుంటేనే బాగుండేది అని. బట్ ఆ క్షణంలో ఆ వివేకము అవి అసలు అన్నీ కూడాను కోల్పోతారు, తిట్టేస్తారు, అంతే సమస్య నీది కాదు కాబట్టి నువ్వు ఎన్నైనా చెప్తావు అని. ఆ పొజిషన్లో ఉంటే తెలుస్తుంది అది ఇది అని కొన్ని వందల రకాల మాటలు వస్తాయి. బట్ ఈజీగా తీసుకో, లైట్ తీసుకో, ఇలా ఎన్నో అంటారు. ఆ పడేవాడికి మాత్రమే తెలుస్తుంది ఆ బాధ ఏంటనేది. కాబట్టే ఎప్పుడైనా సరే ఉన్నది ఉన్నట్టు వాస్తవాలు కనుక చెప్తే ఇలాగే శిక్షలు అవి ఇవి అనుభవించాల్సి వస్తుంది. ఒకవేళ నిజంగా వాస్తవమే చెప్పాల్సి వచ్చినా దానికి కొంచెం షుగర్ కోట్ వేసి కనుక చెప్తే మేబీ కొంచెం ఆ ఇంపాక్ట్ తగ్గుతుందేమో, పనిష్మెంట్ ఇంపాక్ట్. బట్ ఎట్లాగైనా సరే గవర్నమెంట్కి వ్యతిరేకంగా ఏదైనా చేస్తే కొంచెం కష్టమే, అది బాగా అర్థమైంది ఇలాంటి సంఘటనల వల్లే కదా. సో ప్రస్తుతానికి ఒక చిన్న విరామం తీసుకుందాం, ఆ తర్వాత మరో విషయం గురించి మాట్లాడుకుందాం.
పలుకరించెను పెదవులు పులకించెను బుగ్గల బయలేతలేదా చిగులు చిగురించెను నిన్ను నేను చూసే వేళ నన్ను నీవు చూడవేళ నిన్ను నేను చూసే వేళ నన్ను నీవు చూడవేళ నేను పైకి చూడ చూడగానే నీవు నన్ను చూతువేళ తెలిసిపోయే నీలో ఏదో బలపు తొంగి చూసెను కన్నులు పలుకరించెను పెదవులు పులకించెను బుగ్గలపై లేత లేత సిగ్గులు చిగురించెను మొలక నవ్వు దాచుకోకు జిలుగు పైట జారనీకు మొలక నవ్వు దాచుకోకు జిలుగు పైట జారనీకు కురులు చాటు చేసుకోకు తెరలు లేవు నీకు నాకు తెలిసిపోయే నీలో ఏదో వలపు తొంగి చూసెను కన్నులు పలుకరించెను పెదవులు పులకించెను బుగ్గలపై లేత లేత సింగులు చిగురించెను అందమైన ఈ జలపాతం ఆలపించే తీయని గీతం ఓహో అందమైన ఈ జలపాతం ఆలపించే తీయని గీతం కనిపించని నీ హృదయంలో వినిపించెను నా సంగీతం తెలిసిపోయే నీలో ఏదో బలపు తొంగి చూసెను కన్నులు పలుకరించెను పెదవులు పులకించెను బుగ్గలపై లేత లేత సిగ్గులు చిగురించెను
హాయ్ నమస్తే, నేను మీ మాళవిక. మీరు వింటున్నారు మైండ్ మీడియా ద వాయిస్ ఆఫ్ ఇండియా. ఇది భారతీయ స్వరం.
భారతీయ సంస్కృతిని వైభవాన్ని ప్రతిబింబించే మైండ్ మీడియా ది వాయిస్ ఆఫ్ ఇండియా ఇది భారతీయ స్వరం కార్యక్రమాల వివరాలు పాడ్కాస్ట్లు వినడానికి ప్రేమ ఆప్యాయతలను కలబోసే కబుర్లు, ప్రపంచంలోని నలుమూలలా జరిగే చిత్రమైన విషయాలు, టెక్నాలజీతో పాటు కొత్త పుంతలు తొక్కే కొత్త కొత్త ఆవిష్కరణలు, ఒక్కటేమిటి సాంప్రదాయాన్ని అధునాతన పద్ధతులలో అందరికీ చేరువ చేస్తూ అన్ని విషయాల్ని ఆమూలాగ్రం తెలుసుకోవడానికి సబ్స్క్రైబ్ టు మైండ్ మీడియా ది వాయిస్ ఆఫ్ ఇండియా. ఇది భారతీయ స్వరం.
మైండ్ మీడియా శ్రోతలకి పునఃస్వాగతం పలుకుతోంది మీ ఆర్చే వెన్నెల. చిత్రం పళారే విచిత్రం కార్యక్రమానికి ఆకతాయితనంగా ఉండే వాళ్ళు ఎలా ఉంటే ఒక పండితుడు ఎలా మార్చాడనే విషయం గురించి చెప్తా. ఒక ఊళ్ళో ఒక ఆకతాయి అబ్బాయి ఉన్నాడు. అతను అందరితోటి వాదనలు పెట్టుకుని గొడవలు పెట్టుకుని వాళ్ళని వాదనలో ఓడిద్దామని ప్రయత్నిస్తూ ఉండేవాడు. ఓ రోజున ఆ ఊరికి ఒక చదువుకున్న పండితుడు వచ్చి ఆ ఊరు రచ్చబండ మీద కూర్చుని అందరికీ మంచి విషయాలు చెప్తూ ఉన్నాడు. అప్పుడు ఈ ఆకతాయి అక్కడికి వెళ్ళి అతన్ని ఇంకో ముగ్గురు ఫ్రెండ్స్తో కలిసి వెళ్ళి ఆ పండితుడిని అల్లరి పెడుతున్నారు. ఆ పండితుడి దగ్గరికి వెళ్ళి భూమిని గిరాగిరా ఎవరు తిప్పుతున్నారు, ఆకాశం కిందకు పడిపోకుండా ఎవరు నిలబెడుతున్నారు అని మొండి ప్రశ్నలు వేశారు. ఆ పండితుడు చెప్పలేకపోతే అతనితో వాదనలో మేమే గెలిచామని చెప్పుకోవాలి అనేది వాళ్ళ ఉద్దేశం. సరే, ఆ పండితుడు ఏం చేశాడు, ప్రశాంతంగా ఓకే మీకు ఈ రెండింటికి ఆన్సర్ కావాలి, అంతే కదా మీకు నిజంగా తెలుసుకోవాలని ఉంటే నేను మీకు చిన్న పని చెప్తాను, చేయగలరా అని అడిగాడు. పిల్లలందరూ ఓ గర్వంగా సూపర్ ఓకే ఏ పనైనా చేస్తాం అని అన్నారు. అప్పుడు పండితుడు ఆ పిల్లల్ని రెండు జట్లుగా విడదీశాడు. ఆ టూ టీమ్స్లో ఫస్ట్ టీం తోటి మీరు రేపు పొద్దున్నే భోజనం చేయకుండా బయలుదేరి ఊళ్ళో 100 ఇళ్ళకి వెళ్ళి ప్రతి ఇంటి ముందర నిలబడి మీకు కొంచెం ఏమన్నా ఆహారం ఇవ్వమని అడగండి. కానీ మామూలుగా కాకుండా వాళ్ళ మీద కోప్పడుతూ వాళ్ళని తిడుతూ డబాయిస్తూ అడగాలి. అప్పుడు వాళ్ళు ఆహారం ఇస్తే అది తీసుకొచ్చి నాకు చూపించి అప్పుడు మీరు భోంచేయాలి. ఈలోపు మీరు ఎక్కడ ఏమి తినడానికి వీల్లేదు అని చెప్పాడు. ఆ సెకండ్ టీం తోటి 100 బంగారు నాణాలు ఇచ్చి మీరు పక్క ఊళ్ళో సంతకెళ్ళి అక్కడ కనిపించిన వాళ్ళతో చక్కగా మాటలు కలిపి నాకు గోల్డ్ కాయిన్ దొరికింది ఇది మీదా అని అడగండి. వాళ్ళు అవును ఇది నాదే అని అంటే వాళ్ళకి ఇచ్చేయండి. అలా 100 మందితో మాట్లాడి ఏం జరిగిందో సాయంత్రానికి నాకు వచ్చి చెప్పండి అని అన్నాడు. సరే అని చెప్పి వీళ్ళు బయలుదేరారు. రెండు టీములు రెండు ఊళ్ళకి, ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క ఊరికి ఒక సంతకి అన్నట్టు. ఒక టీమేమో ఊరికి వెళ్ళింది, ఇంకో టీమేమో సంతకెళ్ళింది. ఫస్ట్ టీం ఏ ఇంటి ముందుకు వెళ్ళి ఆ ఇంటి వాళ్ళని తిడుతూ ఆహారం అడిగినా కూడా వాళ్ళు వీళ్ళని కోపగించుకొని కొట్టినంత పని చేశారు. ఎవ్వరూ ఫుడ్ అనేది పెట్టల. పిల్లలందరూ విసిగిపోయారు. ఓ ఇద్దరు పిల్లలకైతే భయంకరంగా ఆకలిస్తుంది. అయినా సరే పంతం కొద్దీ పండితుడు చెప్పినట్టే చేశారు. చివరికి ఒక ఇంట్లోంచి ఒక ఆవిడ మాత్రం వీళ్ళు ఇలా తిడుతూ అడిగేసరికి, అయ్యో నా పని హడావిడిలో ఉండి అసలు గమనించడం లేదు, పాపం ఎంతసేపటి నుంచి మీరు అడుగుతున్నారో ఏమో, ఎంత ఆకలిగా లేకపోతే అలాగ బాధగా లేకపోతే ఇలా అడుగుతారు తిడుతూ, మీకు ఆకలి వల్ల ఇలా ఉందేమో, ఇదిగో ఇది తీసుకెళ్ళండి, మా ఇంట్లో ప్రస్తుతం ఈ కొంచెం అన్నము కూర మిగిలినయి, ఓ 2 అరటిపళ్ళు, ఇవి తప్ప ఇంకేం లేవు అని ఒక చిన్న గిన్నెలో అన్నము కొంచెం కూర ఓ 2 అరటిపళ్ళు ఇచ్చింది. అవి తీసుకుని సాయంత్రం అవుతూ ఉండగా మొత్తానికి ఇద్దరు గురువుగారి దగ్గరకు వచ్చారు. అప్పటికే సాయంత్రం అయిపోయింది కదా, మొత్తానికి సాయంత్రం అవుతూ ఉండగా గురువుగారి దగ్గరికి తీసుకొచ్చి ఆ ఫుడ్ ఏదైతే ఆవిడ పెట్టిందో అది చూపించి జరిగింది చెప్పారు. పండితుడు వాళ్ళని ఆ ఆహారం తినమని చెప్పాడు. ఆకలితో ఉన్న పిల్లలిద్దరూ ఆ కూర అన్నం తిని అరటిపళ్ళు కూడా తిన్నారు. ఇంతలో సంతకెళ్ళిన 2వ జట్టు ఇద్దరు పిల్లలు తిరిగి వచ్చారు. వాళ్ళ దగ్గర ఓన్లీ ఒకే ఒక్క బంగారు నాణెం మిగిలింది. సంతలో 100 మంది దగ్గరికి వెళ్ళి ఈ గోల్డ్ కాయిన్ మీదేనా అని అడిగితే 99 మంది అవును నాదే నేనే పారేసుకున్నానని ఆ గోల్డ్ కాయిన్ తీసేసుకున్నారు. ఒక్కతను మాత్రమే లేదు ఇది నాది కాదు ఎవరో పారేసుకున్నంటారు, వాళ్ళకి ఇచ్చేయండి వాళ్ళకి ఎంత ఇబ్బంది అవుతుందో అని చెప్పేసి వెళ్ళిపోయాడు అని పండితుడికి చెప్పారు. అయితే ఆ 2 సంఘటనలు విన్న పండితుడు ఆ 4 పిల్లలతోటి ఎవరైతే ఆహారం పెట్టారో ఆవిడ అండ్ ఈ ఎవరైతే బంగారు నాణెం తీసుకోలేదో ఈ వ్యక్తి, వాళ్లే ఆకాశం కింద పడిపోకుండా నిలబెట్టే కనిపించని స్తంభాలు, భూమి ఆగిపోకుండా గిరగిరా తిప్పేవాళ్ళు, ఆ 2 చేసేది వీళ్ళిద్దరే అని చెప్పారు. పిల్లలకి పండితుడు చెప్పిన మాటలు అప్పుడు నిజంగా అర్థమైనాయి. మంచితనము మానవత్వం ఈ 2 చాలా గొప్ప గుణాలు, వాటిని గనక కోల్పోకుండా ఉంటే ఎవ్రీథింగ్ విల్ ఫాల్ ఇన్ ప్లేస్ అని. ఆ విధంగా గురువుగారు మొత్తానికి వాళ్ళకి ఒక మంచి నీతిని బోధించారు. సాధారణంగా మనకి ఇంతకుముందు గమనిస్తే ఆ పెన్సిల్ కథ ఒకటి ఉండేది కదా, ఒకతను రాసుకుంటూ ఉంటే పెన్సిల్ బావిలో పడిపోతుంది, పెన్సిల్ కాదు గొడ్డలి కట్టెలు కొడుతూ ఉంటాయి. ఆ తర్వాత నేను మా పిల్లలకే దాన్ని పెన్సిల్ అని మార్చి చెప్పేదాన్ని. ఎప్పుడన్నా స్కూల్లో పెన్సిల్ మార్చి పట్టుకొచ్చేస్తే ఇది నచ్చి తెచ్చావా లేకపోతే పొరపాటున వచ్చిందా అంటే పొరపాటున అన్నప్పుడు అట్లా చెప్పేదాన్ని. సో గొడ్డలి చెట్లు కొట్టేస్తూ కొడుతూ ఉన్నప్పుడు పడితే అది పొరపాటున బావిలో పడితే ఆర్ నదిలో ఆర్ చెరువులో వాట్ ఎవర్ పడితే అర్రే ఉన్న ఒక్క జీవనాధారం పోయిందని ఏడుస్తూ ఉంటే అందులో నుంచి ఒక దేవత వచ్చి ఇది నీదేనా అని ఒక బంగారు గొడ్డలు అడిగితే చూపించి ఇది నాది కాదు అని అంటే ఆ తర్వాత మళ్ళీ వెండి ఆ తర్వాత మళ్ళీ తన గొడ్డలి తీసుకొస్తే ఇది నాదే అని అంటే ఆ దాంతో పాటు ఈ రెండు కూడా తీసుకో అని అనడం మన చిన్నప్పుడు విన్న కథ. మళ్ళీ అందులోనే అత్యాసకి పోయి ఒక అతను ఇట్లాగే కావాలని చేసి అలాగే గొడ్డల్ని కావాలని పడేసి ఏడుస్తూ ఆ నది ఒడ్డున కూర్చొని ఉంటే మళ్ళీ దేవత వచ్చి ఇది నీదేనా అంటే వెండి చూపిస్తే బంగారంది చూపిస్తే ఎస్ ఇది నాదే అని అంటే అతనికి శిక్ష పడడం ఉన్న గొడ్డలు కూడా లాగేసుకోవడం ఇలా అన్నమాట. సో ఇలాంటి నీతి కథలు ఎన్నో మన తెలుగు భాషలో ఉన్నాయి. ఇవన్నీ చెప్పేది ఒకటే, మనిషికి మానవత్వం మంచితనం అనేది ఆభరణాలు, పెట్టని ఆభరణాలు. మనము ఎదుటి మనిషి నుంచి ఆశించడం ఇన్ ద సెన్స్ పని చేసి జీతం ఆశించవచ్చు, కానీ ఎదుటి మనిషి నుంచి ఏదన్నా ఒక సహాయం అర్థించేటప్పుడు అట్లాంటప్పుడైనా పర్వాలేదు, కానీ అప్పనంగా అత్యాశ కొద్దీ ఏది ఆశించకూడదు. మనిషికి మానవత్వం మంచితనమే ఆభరణాలు అని చెప్పేటటువంటి ఎన్నెన్నో కథలు ఉన్నాయి. అలాంటి కథల వల్లే కదా విష్ణు శర్మ రాజకుమారులను కూడాను ఎంతో పరివర్తన తీసుకొచ్చి ఒక రాజ్యాధికారాన్ని అప్పగించేటంతటి సమర్థులుగా తీర్చిదిద్దింది. అంతే కదా, అలాంటి కథలతోటే మనం కూడాను ప్రతి శనివారం కొత్త కొత్త కథలు చెప్పుకుంటూ ఉన్నాం. ఈసారి కూడా ఖచ్చితంగా చెప్తాను, బట్ ఇది ఎందుకంటే లాస్ట్ సెగ్మెంట్లో ఏదో ఒక కథ, ఒక బీట్ వాట్సాప్ ఫార్వర్డ్ ఆర్ బీట్ ఎనీ అదర్ స్టోరీ ఫర్ దట్ మ్యాటర్, కొంచెం మనలో ఒక థాట్ని ట్రిగర్ చేసేట్టుగా ఉండేవి చెప్దామని స్టార్ట్ చేశాను. అందుకే నిన్న ఒక కథ చెప్పాను. ఏది నిన్న చెప్పిన కథ? ఎట్లాంటి ఒక కష్టం వచ్చినా కూడాను మనం చూసే పర్సెప్షన్ని బట్టి ఉంటుందని చెప్పి ఒక ముసలైన కథ చెప్పాను. ఆ తర్వాత ఆయన అంతా నెగిటివ్గా ఆలోచిస్తూ నాకు ఇలా జరిగింది అలా జరిగింది, లాస్ట్ ఇయర్ వాస్ పెథటిక్ అని రాసుకుంటే దాన్ని వాళ్ళ ఆవిడ వచ్చి పాజిటివ్గా రాస్తుంది, ఆ పేపర్ని మారుస్తుంది. అది చూసి అతను చాలా హ్యాపీగా ఫీల్ అయ్యా ఈ పర్సెప్షన్ బాగుందనుకుంటాడు. అలాగే ఇవాళ ఈ కథ, అలాగే ప్రతిరోజు ఒక ఏదో ఒక చిన్న పిట్ట కథ లాంటివి చెప్పుకుంటూనే ఉందాము. అండ్ సాటర్డే రోజు ఎటు ఫుల్ ఎపిసోడ్ కథ గురించే మాట్లాడుకుంటాం. సో అదండి ప్రస్తుతానికి ఇవాళ చిత్రం బళారవి చిత్రాన్ని ఈ చిన్నటి కథతో ముగిస్తున్నాను. తిరిగి రేపటి చిత్రం బళారవి చిత్రంలో మరో విషయంతో మేము ముందు ఉంటాను. అంతవరకు దిస్ ఇస్ ఆర్జే వెన్నెల సైనింగ్ ఆఫ్. వింటూనే ఉండండి మై ఇండ్ మీడియా, ద వాయిస్ ఆఫ్ ఇండియా.
Disclaimer: The views, comments and conclusions in the following program either expressed or implied are those of the host and not necessarily the beliefs of Mind Media. All the material presented by the host is warranted by the host that the work is their original contribution or they have obtained proper permissions from the original contributors and it is free from any copyright infringements. At certain times, the host may express their views which may be slightly or extremely biased and hence, listener's discretion is advised.
తీయని పాట పాడేని కోయలలోకి నా హృదయం
మధురముగాయి వేళ రాజులా సువాసన స్వాగతములు పలుక సుస్వాగతములు పలుక ఆ విరదాజులా సువాసన స్వాగతములు పలుక సుస్వాగతములు పలుక తిరుగాడును తేనెటి గతి యదనము కోరి అనురాగాల తేలి కమ్మని భావమే కన్నీరై చిందెను కమ్మని భావమే కన్నీరై చిందెను ప్రియమగు తెలిమి సాటి లేని కలిమి జగమే మారినది మధురము గాయి వేళ కలలు కోరికలు తీరినవి మనసారా జగమే మారినది మధురము గాయి వేళ వేషము మార్చెను భాషను మార్చెను మోసము నేర్చెను అసలు తానే మారెను
అయినా మనిషి మారలేదు అతని మమత తీరలేదు మనిషి మారలేదు అతని మమత తీరలేదు
క్రూర మృగముల కోరలు తీసెను ఘోరారణ్యములాక్రమించెను క్రూర మృగముల కోరలు తీసెను ఘోరారణ్యములాక్రమించెను హిమాలయముపై జెండా పాతెను హిమాలయముపై జెండా పాతెను ఆకాశంలో షికారు చేసెను
అయినా మనిషి మారలేదు అతని కాంక్ష తీరలేదు
పిడికిలి మిల్సని హృదయములో కడలిని మిల్చిన ఆశలు దాచెను పిడికిలి మిల్సని హృదయములో కడలిని మిల్చిన ఆశలు దాచెను వేదికలెక్కెను వాదము చేసెను వేదికలెక్కెను వాదము చేసెను త్యాగమే మేలని బోధలు చేసెను
అయినా మనిషి మారలేదు అతని బాధ తీరలేదు
వేషము మార్చెను భాషను మార్చెను మోసము నేర్చెను తలలే మార్చెను అయినా మనిషి మారలేదు అతని మమత తీరలేదు
పద పదవే వయ్యారి గాలి పటమా పద పదవే వయ్యారి గాలి పటమా పైన పక్షిలాగా ఎగిరిపోయి పక్క చూపు చూసుకుంటూ తిరిగెదవే గాలి పటమా పద పదవే వయ్యారి గాలి పటమా ప్రేమ గోలలోన చిక్కిపోయినావా నీ ప్రియుడున్న తోటుకై పోదువా
ప్రేమ గోలలోన చిక్కిపోయినావా నీ ప్రియుడున్న తోటుకై పోదువా నీ తళుకల్తా నీ కులుకల్తా అది ఎందుకు తెలుసును అంత పద పదవే బయ్యారి గాలి పటమా పద పదవే బయ్యారి గాలి పటమా
పైన పక్షిలా దయగిరిపోయి పక్క తొప్పు చూసుకుంటూ తిరిగెదవే గాని పటమా పద పదవే వయ్యారి గాని పటమా ఎవరిచ్చారే బిరుదు తోక కొని తెచ్చావేమో అంతేగాక రాజులెందరుడినా మోజులెంత మారినా తెగిపోక నిలిచే నీ తోక పద పదవే వయ్యారి గాలి పటమా పద పదవే వయ్యారి గాలి పటమా పైన పక్షిలాగా ఎగిరిపోయి పక్క తొక్కు చూసుకుంటూ తిరిగెదవే గాలి పటమా పద పదవే వయ్యారి గాలి పటమా పగలాటి విలే జగదంతవులే దిగి రాకుండా ఎటులుందువులే పద పదవే వయ్యారి గాలి పటమా పద పదవే వయ్యారి గాలి పటమా పైన పక్షిలా దగిరిపోయి పక్క చూపు చూసుకుంటూ తిరిగెదవే గాలి పటమా పద పదవే వయ్యారి గాలి పటమా
బంతి పూలు పెట్టి మొగిలి రేకులు జడను జుట్టి
జడను జుట్టి
హంసలా నడిచి వచ్చే చిత్తమ్మా
చిత్తమ్మా
మా ఇంటికేమి తెచ్చావమ్మా చెప్పమ్మా
చెప్పమ్మా
ముద్ద బంతి పూలు పెట్టి మొగిలి రేకులు జడను జుట్టి కంటలా నడిచి వచ్చే చిట్టమ్మా మా ఇంటికేమి తెచ్చావమ్మా చెప్పమ్మా
అద్దమంటే మనసు ఉంది అందమైన వయసు ఉంది
వయసు ఉంది
ఇంతకన్నా ఉండేదేంది కిట్టయ్యా
కిట్టయ్యా
ఈ పెదవాళ్ళు తెచ్చేదేంది చెప్పయ్యా అద్దమంటే మనసు ఉంది అందమైన వయసు ఉంది ఇంతకన్నా ఉండేదేంది కిట్టయ్యా ఉంది చెప్పయ్యా.
తందాన్ని తానెల్లలే, తందాన్ని తానెల్లలే, తల్లె నల్లె నానే. ఘనమైన కట్నాలు పుట్టింటి అరణాలు, ఘనమైన కానమంత విలువ చేసునా, అభిమానమంత విలువ చేసునా. ముద్దబంతి పూలు పెట్టి మొగిలి రేకులు జడను జుట్టి, హంతలా నడిచి వచ్చే దిశమా, మా ఇంటికేమి తెచ్చావమ్మా చెప్పమ్మా. చెప్పమ్మా
తందరణ రానరంగా